ఆత్మజ్యోతిని దర్శించాలి అని నేను ఇక్కడ మంత్రంలో చెప్పుకున్నాను. ఆ ఆత్మజ్యోతిని ఎట్లా అన్వేషించాలి, దానికి ఏమిటి ఉపాయం అనేటువంటి విషయాన్ని తర్వాత నాలుగో మంత్రంలో చెప్తున్నారు. నాలుగో మంత్రం ద్వారా దర్శన దర్శనే
హిత్వా
స్వయం కేవల రూపత ఆస్తే కపిశార్దూలా బ్రహ్మ సబ్రహ్మవిత్ స్వయం. దర్శన అదర్శనే హిత్వ, దర్శన అదర్శనాలు రెండింటినీ కూడా విడిచిపెట్టి స్వయం కేవల రూపత, కేవల పరబ్రహ్మమే తన యొక్క స్వరూపము అనేటువంటి భావనతో, యా ఆస్తే ఎవరైతే ఉంటారో, కపిశార్దుల ఓ వానర శ్రేష్ట ఆంజనేయ స బ్రహ్మవిత్తు, అటువంటి బ్రహ్మవిదుడు స్వయం బ్రహ్మ భవతి, స్వయంగా బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటిది ఉపనిషత్తు వాక్యం. కాబట్టి బ్రహ్మవిదుడు బ్రహ్మమే అవుతాడు. అందువల్ల దర్శన అదర్శనాల్ని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. అయితే ఏమిటి దర్శన అదర్శనాలు? ఇంద్రియాల ద్వారా ఈ స్థూల ప్రపంచాన్ని చూడటం దర్శనం. మన ఇంద్రియాల ద్వారా ఈ జగత్తుని, మిథ్య అయినటువంటి ఈ జగత్తుని, ఈ స్థూల ప్రపంచాన్ని చూడటం అది దర్శనం. ఈ ప్రపంచాన్ని చూస్తూ మనసులో తర్జన భర్జనలు చెందటం అనేటువంటిది అదర్శనం. అంటే చూసే పని లేదు, కానీ మనసులో మాత్రం తర్జన భర్జన. తెచ్చుకుందామా వద్దా, వెళదామా వద్దా, పొందుదామా వద్దా, మంచిదా చెడ్డదా, బాగుంటుందా బాగుండదా, ఇవన్నీ కూడా మనసులో పడేటువంటి తర్జన భర్జన. ఈ ప్రపంచాన్ని చూస్తుంది, దీన్ని అదర్శనం అంటే. ఈ దర్శన అదర్శన ప్రపంచాన్ని చూడటం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల కారణంగా, విషయాల కారణంగా, భోగాల కారణంగా మనసులో అనేకమైనటువంటి తర్జన భర్జనలు చెందటం, ఈ రెండింటిని కూడా పూర్తిగా విడిచిపెట్టి. కాబట్టి వీటి మీద ఆసక్తిని విడిచిపెట్టాలి. దర్శన అదర్శనములందు అనవసరమైనటువంటి ఆసక్తి అనేటువంటి దాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో, కర్తవ్యతా బుద్ధితో సమస్తమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ ఉండాలి. కేవలం కర్తవ్యతా బుద్ధితో దీనివల్ల నాకు ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా, ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం అనేటువంటి భావనతో ఇక్కడ కర్మలు చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో భగవంతుడికి సమర్పిస్తున్నాను ఈ కర్మఫలాలన్నీ అనేటువంటి భావనతో చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మరి జ్ఞానస్వరూపమైనటువంటి అటువంటి ఆలోచనల ద్వారా, అటువంటి వాసనల ద్వారా నేను జీవుణ్ణి కాదు, నేను కేవల పరమాత్మనే అని భావిస్తూ అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనంద స్వరూపంలో ఉండాలి. నేను జీవుణ్ణి అనంటే దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి. నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన కనుక ఉన్నదా, నీవు ఆనంద స్వరూపములుగా ఉంటావు. ఎందుకనంటే ఆత్మ ఆనందం, నువ్వు ఆత్మ అయితే నువ్వు ఆనందం. కాబట్టి ఇది నీకు దుఃఖం అంటూ ఏమీ లేకుండా అఖండమైనటువంటి ఆనందంగానే ఉంటుంది. అటువంటి ఆనందంలో ఉండిపోవాలి. మరైతే అటువంటి ఆనందంలో ఉంటే ఈ ద్వంద్వాలు మనం ఏమైనా చేస్తాయా? ద్వంద్వాలంటే శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవ మానాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు, రెండు రెండు అనమాట. ఈ ద్వంద్వాలన్నీ కూడా ఏమైనా చేస్తాయా అలా ఆత్మలో ఉన్నటువంటి వాణ్ణి అని అంటే, అటువంటి వాణ్ణి ఇవి ఏమీ కూడా చేయలేవు. ఆత్మగా గనక నువ్వు కుదురుకుంటే, నేను ఆత్మననేటువంటి స్థితిలో గనక నువ్వు ఉన్నట్లయితే ఈ ద్వంద్వాలు నిన్ను అంటావు. ఎట్లా అంటే తామరాకు మీద నీరు అంటనట్టుగా, తామరాకు నీటిలో ఉన్నా, తామరాకు బయటికి తీసినా నీరు ఎట్లా అయితే ఆకుని అంటకుండా ఉంటుందో అదేవిధంగా నేను ఆత్మననేటువంటి భావంతో ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపుణ్ణి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు కానీ, ఈ ద్వంద్వాలు కానీ ఏవి కూడా అంటవు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి వాడు దేనికి చెల్లించకుండా ఉంటాడు. అతడే బ్రహ్మవేత్త, అతడే బ్రహ్మవిదుడు. బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అన్నారు, బ్రహ్మవిదుడు బ్రహ్మమే అవుతాడు అని. అంటే ఎవరైతే నిరంతరము కూడా నేను బ్రహ్మాన్నని భావిస్తూ ఆ బ్రహ్మముగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వాడే ఎప్పటికైనా బ్రహ్మమవుతాడు. అంతే తప్ప సామాన్యమైనటువంటి నేను సామాన్యుణ్ణి, నేను మానవుణ్ణి, నేను ఫలానా వాడిని, నేను ఫలానా వాడిని అని అనుకునేటువంటి వాడు ఏనాటికి కూడా అతడు బ్రహ్మము కానే కాడు. అందువల్ల అలా ఉన్నటువంటి వాడికి, బ్రహ్మముగా ఉన్నటువంటి వాడికి ద్వంద్వాలు లేవు, జన్మలు లేవు, అతడే ముక్తుడు, అతడే జీవన్ముక్తుడు. మరైతే మలిన వాసనల్లో మునిగిపోయి ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏమిటి? లౌకిక విషయాల్లో పూర్తిగా ఉండేవాడి పరిస్థితి ఏమిటి? ఇది మనం తెలుసుకోవాల్సింది. ఆంజనేయుడికి శ్రీరాముడు చెప్పడం కాదు, దాని ద్వారా మనమేమి గ్రహించాలి అని. అందుకనే మనకి సంబంధించినటువంటి విషయం ఇక్కడ వస్తూ ఉంది. లౌకికమైనటువంటి విషయాల్లో నిరంతరము ఉండేటువంటి వాడి యొక్క పరిస్థితి ఏమిటి అని దాన్ని ఇక్కడ 5వ మంత్రంలో చెప్తున్నారు. 5వ మంత్రం చూడండి. అధీత్య చతుర్రో వేదాన్ సర్వ శాస్త్రాణ్యనేకశః బ్రహ్మతత్వం న జానాతి దర్వీ పాకరసం యథా. చతురో వేదాన్ అధీత్య, 4 వేదాలని అధ్యయనం చేసిన, అభ్యసించిన, చతుర్వేదాలని అభ్యసించినప్పటికీ సర్వశాస్త్రాన్ని అనేకశ సమస్తమైనటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా అనేక విధాలుగా విమర్శించి చూస్తున్నా బ్రహ్మతత్వం న జానాతి, బ్రహ్మతత్వాన్ని ఏనాటికి కూడా పొందలేడు, బ్రహ్మతత్వాన్ని న జానాతి ఎప్పటికీ తెలుసుకోలేడు. ఎలాగంటే యథా దర్వీపాకరసం అన్నారు. దర్వీపాకరసం అంటే పాయసంలో ఒక కొయ్య గరిట వేసి తిప్పుతూ ఉంటారు, అదేదో అయిందా కాలేదా అని చూడటానికి, పాకం బాగా అయిందా లేదా అని చూడటానికి. అది ఆ పాకంలో ఎంతగా తిరుగుతున్నా తెడ్డు, దానికి మాత్రం దాని రుచి ఏది తెలియదు. అదిగో అదే ప్రకారంగా ఎన్ని వేదాలను తెలుసుకున్నా, ఎన్ని ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసినా, ఎన్ని శాస్త్రాలని తిరగేసినా, ఎన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలని, రాద్ధాంతాలని పాటించినా, విమర్శించినా, ఏం చేసినా అతడికి ఏమి ఎక్కదు. బ్రహ్మతత్వాన్ని అతడు తెలుసుకోలేడు, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేడు, పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని, తన తత్వాన్ని తెలుసుకోలేడు. ఎలాగానంటే అదిగో పాయసంలో ఉన్నటువంటి గరిటలాగా అన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపో తేలేటువంటి వాడు, ఎప్పుడూ సంపాదించడం, సంపదల్ని పెంచుకోవటం, దానికోసం భార్యాబిడ్డలు, వాళ్ళపైన మమకారం, ఇళ్ళు వాక్యాల మీద ఆసక్తి, పదవులు, కీర్తి ప్రతిష్టలు, భోగాసక్తి, వ్యర్థ ప్రసంగాలు, దుష్టులతో స్నేహ సంబంధాలు, ఇలా రకరకాలైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయేవాళ్ళు. అంటే అవన్నీ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు. ఆ ప్రాపంచికమైన వ్యవహారాల్లో మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, మంచి అయినా చెడ్డ అయినా ఏవైనా సరే, వాటిల్లో కనుక మునిగిపోయి ఇవన్నీ నేనే చేస్తున్నాననేటువంటి భావనతో ఇరుక్కుపోయినట్లయితే వాడి పరిస్థితి ఏమిటి అని అంటే చెప్తున్నారన్నమాట. అంటే వీటి కారణంగా ఏమవుతుందంటే ప్రాపంచికమైనటువంటి విషయ వాసనలన్నీ మలిన వాసనలుగా అతనిలో పేర్కొంటాయి. ఈ మలిన వాసనలు ఎప్పుడైతే పేర్కొన్నాయో అటువంటి వాడు 4 వేదాలని కూడా చక్కగా అధ్యయనం చేసినా, లేదా శ్రవణం చేసినా, లేదా వాటి కోసం ఏదైనా ఒక విద్యాలయాలకి, వేద విశ్వవిద్యాలయాలకి వెళ్ళినా, ఏం చేసినప్పటికీ, లేదా అనేకమైనటువంటి శాస్త్రాలను తిరగేస్తున్నప్పటికీ, వాటన్నిటి యొక్క మంచి చెడుల గురించి విమర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా, విశ్లేషిస్తున్నా, అన్నీ తెలుసుకున్నా, మరి ఇతరులకి బోధించేటువంటి వాడైనా, అంటే ఈ రకమైనటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా ఇతరులకి బోధిస్తున్నప్పటికీ కూడా తమ యొక్క స్వరూపం బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని గ్రహించనున్నా గ్రహించడు, గ్రహించినప్పటికీ కూడా తాను బ్రహ్మముగా మాత్రం ఎప్పటికీ ఉండలేదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞాన వాసనలు, ఈ మలిన వాసనలు, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనల్లో ఇరుక్కుపోవటం, ఆసక్తితో ఉండటం అనేటువంటి ఈ వాసనలు మనం ఎప్పుడైతే చేర్చుకున్నామో, ఈ వాసనలు ఉన్నటువంటి వాడు అంటే ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయేటువంటి వాడు, ఇదే ప్రధానం అనుకునేటువంటి వాడు, అటువంటి వాడు ఏనాటికి కూడా ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా అతడు అందులో ఏమీ తెలుసుకోలేడు. ఒకవేళ తెలుసుకున్నా అతను బ్రహ్మముగా ఉండలేడు, బ్రహ్మతత్వాన్ని గ్రహించలేడు అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు? దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు. పాయసాన్ని తయారు చేసేటప్పుడు లేదా రకరకాలైనటువంటి స్వీట్స్ తయారు చేసేటప్పుడు ముందుగా బెల్లంతోటో పంచదారతోటో పాకం పడతా ఉంటారు. ఆ పాకం పట్టేటప్పుడు దాన్ని కాస్త తిప్పుతూ ఉండాలి లోపల, లేకపోతే గడ్డగట్టుకుపోద్ది. అందుకని తిప్పుతూ ఉండటానికి ఒక గరిట ఉంటుంది, ఆ గరిట వేసి తిప్పుతూ ఉంటారు. ఆ తిప్పుతా పొద్దుగూకులు ఆ గరిట దాంట్లోనే ఉంటుంది పాకంలోనే. కానీ పాకం యొక్క తీయదనం ఆ గరిటకి ఏమైనా తెలుసుద్దా అంటే ఆ గరిటకి ఏమీ తెలియదు. అదిగో ఆ గరిట మాదిరే అవుతాం మనం కూడా. ప్రాపంచిక విషయాల్లోనే ఎప్పుడూ తిరుగుతూ ఉండేటువంటి వాడికి ఎన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినా అదిగో ఆ గరిట లాగానే ఏమి వంట పట్టదు అనేటువంటి విషయాన్నే మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి అజ్ఞాన మలిన వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవటానికి ఒక ఉపాయాన్ని చెబుతున్నారు. తర్వాత మంత్రంలో 6వ మంత్రం చూడండి. స్వదేహ శుచి గంధేన విరజ్యతే యప్పుమాన్ విరాగ కారణం తస్య కిమన్యదుపదిశ్యతే. యప్పుమాన్, ఏ మానవుడు, ఇక్కడ కుమాన్ అంటే పురుషుడు, పురుషుడు అంటే మానవుడు, మానవుడు అంటే మామూలు మానవుడు కాదు. నేను దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తానని తెలుసుకున్నటువంటి వాడు. అయ్యా దొరక్క దొరికింది నాకు ఈ మానవ జన్మ. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో, బుద్ధి లేనటువంటి జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత అపురూపంగా దుర్లభంగా నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతాల కారణంగా ఈ మానవ జన్మ వచ్చింది అని తెలుసుకున్నటువంటి మానవుడి సంగతి. ఇది తెలుసుకోని మానవులు 199 మంది సంగతి కాదు, ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళ సంగతి ఇక్కడ చెప్తున్నారు. అటువంటి వాడు స్వదేహ అశుచి గంధేన, దేహమే నేను అనేటువంటి అజ్ఞాన మలిన వాసనల్ని నా విరజ్యతే వదిలించుకోవటానికి ప్రయత్నించడో మానవ జన్మ ఎత్తి కూడా తనలో ఉన్నటువంటి అజ్ఞాన వాసనల్ని లేదా నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానపు భావాన్ని వదిలించుకోవటానికి ప్రయత్నించకుండా ఎవడైతే ఉంటాడో తస్య, అటువంటి వాడు విరాగ కారణం అన్యత్తు. జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని పొందితే తప్ప కిం ఉపదిశ్యతే, ఏది కూడా ఈ మలిన వాసనల్ని పోగొట్టలేదు. స్వదేహ అశుచి గంధేన, దేహమే నేననేటువంటి అజ్ఞాన మలిన వాసన. అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి అవకాశం ఎవరికి ఉందనంటే ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. ఒక్క మానవుడికి అంటే మానవుల్లో ఒక్కడికి ఉందని కాదు, కేవలం మానవులకు మాత్రమే ఉంది. మిగిలినటువంటి జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, పాములు, తేళ్ళు, బల్లులు, పిల్లులు, నలులు, ఈగలు, దోమలు, వీటన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే వాటికి బుద్ధి లేదు, గ్రహించేటువంటి శక్తి లేదు, కాబట్టి వాటికి లేదు. అవన్నీ ఎన్నున్నాయంటే 83,99,999 రకాలు ఉన్నాయి. ఒక్క రకం మాత్రం మానవుడు ఉన్నాడు, వీడికి మాత్రం బుద్ధిని పెట్టి పంపించాడు మానవుడు భగవంతుడు. బుద్ధిని ఎందుకు పెట్టి పంపించాడంటే ఈ బుద్ధిని బాగా ఉపయోగించుకొని నీ జన్మని చరితార్థం చేసుకోరా నాయన, ఇప్పటిదాకా కోటాను కోట్ల జన్మలు ఎత్తావు, అనేకమైనటువంటి నరకయాత్రలు అనుభవించావు, అనేకమైనటువంటి గర్భాల్లో చేరావు, ఆ గర్భాలన్నింట్లో గర్భ నరకాన్ని అనుభవించావు, బ్రతుకున్నప్పుడు కూడా రకరకాలైనటువంటి బాధలు పడ్డావు, చచ్చిన తర్వాత యాతనా శరీరం అంటారు నిన్ను, అన్ని యాతనలే తప్ప ఇంకేమీ లేదు అక్కడ, అందుకని యాతనా శరీరాన్ని అనుభవించావు. కాబట్టి ఎప్పటికైనా తెలుసుకో, ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు నీకు ఇచ్చాను, ఒకవేళ నువ్వు కోటి కోటి జన్మలు ఈ జంతు జన్మలు ఎత్తినా అప్పుడప్పుడు ఏదో 10 or 15 నీకు మానవ జన్మలు ఇచ్చాను, అయినప్పటికీ కూడా జంతు లక్షణాలు నీకు పోక ఆ జంతువులు మాదిరిగానే తినటం తిరగటం పిల్లల్ని గంటం పడుకొని నిద్రపోవటం తప్ప రెండవది లేకుండా ఇలాగే బ్రతికావు, నీ బ్రతుకంతా వృధా అయిపోయింది. ఈసారైనా సరే నువ్వు కాస్త జాగ్రత్తగా మసులుకొని నీ బుద్ధిని ఉపయోగించుకొని నువ్వు జన్మని సార్థకం చేసుకోరా నాయనా అని చెప్పి మళ్ళీ మానవ జన్మ నుంచి పంపిస్తున్నాడు భగవానుడు. ఇంకో ఛాన్స్ చూద్దాం అని మనవాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఎన్నిసార్లున్నా మానవ జన్మ ఇవ్వు, నేను మాత్రం ఈ బురద గుంటలోనే దిగుతా, ఈ ప్రపంచం అనేటువంటి బురద గుంటలో దిగి ఇందులో ఉన్నటువంటి బురదలో నేను బాగా జలకాలాడుకుంటూ ఆహా ఓహోని ఆనందిస్తా, అంతేగాని నేను నువ్వు గనక అమృతాన్ని గనక ఓ పక్కన పోస్తా ఉంటే దాని వాసన కూడా నేను చూడడం, దాని వైపు కూడా నేను తిరగను అని అంటున్నాడు ఈ మానవుడు. అండ్ 199 మంది అదే రకం ఎక్కడో ఒకడు అలా తిరుగుతారు. ఈ మానవ జన్మ వచ్చింది దేనికంటే దీన్ని సార్థకం చేసుకోవటానికి, భగవంతుణ్ణి అందుకోవటానికి, మోక్షాన్ని పొందటానికి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అందుకోసం ప్రయత్నం చేయాలి అని ఒక భావన కలిగినటువంటి మానవుడే యపుమాన్ అని ఇక్కడ చెప్తున్నారు. అంటే జ్ఞానాన్ని పొందాలి అని అంటే మానవ జన్మే ప్రధానం. మానవ జన్మలో కూడా అందరు మానవులు కూడా ఈ జన్మను సార్థకం చేసుకుంటారా జ్ఞానాన్ని పొందుతారా అంటే లేదు. కాబట్టి మానవుల్లో కూడా ఏ ఒక్కడో, మనుష్యానాం సహస్రేషు, వేల మందిలో ఏ ఒక్కడో ఈ జ్ఞాన మార్గం వైపుకు ప్రయాణం చేస్తారు, జ్ఞానంలోకి వస్తారు, జ్ఞానాన్ని అందుకోవాలనుకుంటారు, మోక్షాన్ని అందుకోవాలనుకుంటారు. అదిగో అట్లా అనుకునేటువంటి వాడి సంగతే ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు, స్వదేహ అశుచి గంధేనా, దేహమే నేను అనేటువంటి అజ్ఞాన మలిన వాసనల్ని గనక నా విరజ్యతే వదిలించుకోవటానికి ప్రయత్నించకపోయినట్లయితే, అయ్యా నేను జన్మ సార్థకం చేసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా నేను దేహాన్నినే అనుకుంటున్నాను, కానీ నేను ఆత్మననేటువంటి భావన నాకు రావటం లేదు, కాబట్టి నేను దేహాన్ని అనుకుంటా, దాన్ని మాత్రం నేను వదిలిపెట్టను అని అనుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తస్యా అటువంటి వాడికి విరాగ కారణం అన్యత్. జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని పొందితే తప్ప కిమ్ము పదిష్యతే, ఏది కూడా ఈ మలిన వాసనలు పోగొట్టలేవు. కాబట్టి మలిన వాసనల్ని పోగొట్టుకోవాలి అని అంటే జ్ఞాన మార్గంలోకి ప్రవేశించినటువంటి మానవుడికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప అన్యులైనటువంటి వాళ్ళకి సాధ్యం కాదని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం అందుకోవాలంటే మానవ జన్మే కావాలి, అటువంటి మానవ జన్మను మనం పొందాము. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్టుగా ఈ మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ. మరి ఈ జన్మను పొందినటువంటి మానవుడు కూడా దేహమే నేను అనేటువంటి అజ్ఞానంలోనే కోట్లాది జన్మల్ని గడిపాడు కదా, మరి ఎందుకు గడిపాడు అంటే ఈ మలిన వాసనల కారణంగా గడిపాడు. ఈ అజ్ఞానం పోతే తప్ప అతడు తన యథార్థమైనటువంటి స్వరూపాన్ని ఎప్పటికీ కూడా తెలుసుకోలేదు. ఈ మలిన వాసనలన్నింటినీ పోగొట్టుకుంటే తప్ప నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధిని కాదు, వీటన్నిటికీ వేరుగా ఉండి, వీటన్నిటికీ ఆధారంగా ఉండి, వీటన్నిటికీ అధిష్టానంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి, సర్వవ్యాపకంగా ఉండి, స్వయం ప్రకాశకంగా ఉండి, ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని నేను అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశించినటువంటి వాడికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మిగిలినటువంటి వాళ్ళకి కుదరదు. అటువంటి వాడు ఒకవేళ తెలుసుకున్నప్పటికీ కూడా ఆ పరమాత్మ స్థితిలో అతడు నిలవలేడు. నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మను, నేను ఆత్మను అనేటువంటి స్థితిలో అతడు నిలవలేడు. శరీరానికి పట్టినటువంటి మాలిన్యాన్ని కనుక వదిలించుకోవాలంటే సబ్బుతో స్నానం చేస్తే పోతుంది శరీరానికి పట్టినటువంటి మాలిన్యం. మరి మనసుకు పట్టినటువంటి మాలిన్యాన్ని కనుక వదిలించాలంటే దానికి ఏ సబ్బులు కూడా ఇంతవరకు తయారు చేయలా, ఏ ఫ్యాక్టరీలో కూడా సబ్బులు తయారు కావటంలా మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలి అని అంటే, మరి మనసులో ఉన్నటువంటి మాలిన్యం ఎట్లా తొలగుద్దండి? దానికి నువ్వు జ్ఞాన గంగలో మునగాల. శరీరానికి పట్టినటువంటి మాలిన్యం అయితే ఎక్కడ మునిగినా పర్వాలా, ఏ వాగులో మునిగినా పర్వాలా, కానీ మనసుకు పట్టినటువంటి మాలిన్యం కనుక వదలాలంటే జ్ఞాన గంగలో మునగాల. జ్ఞాన గంగ అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఉపనిషత్తుల జ్ఞానం. కాబట్టి ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానంలోనే మనం మునకలు వేస్తూ ఉండాలి. అంటే అలా ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనలో జ్ఞాన వాసనలు ప్రోగుపడతా ఉంటాయి. జ్ఞాన వాసనలు అంటే శుద్ధ వాసనలు. కాబట్టి ఈ జ్ఞాన వాసనలు శుద్ధ వాసనలు అనబడేటువంటివి కనుక మనలో ప్రోగుపడతా ఉంటే ఈ జ్ఞాన వాసనలు ఏం చేస్తాయంటే అజ్ఞాన వాసనలు బయటికి నెట్టేస్తాయి. వాసనలు అనేటువంటివి ఎప్పుడు కూడా మనం బయటికి నెట్టడానికి మనకు అధికారం ఉంది. కాబట్టి జ్ఞాన వాసనలు అజ్ఞాన వాసనల్ని బయటికి నెట్టేస్తాయి. సద్వాసనలు అసద్వాసనల్ని, దుర్వాసనల్ని బయటికి పంపించేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక చండాలకు వాసన వచ్చింది అనుకోండి బయట నుంచి, మనం కనుక ఇక్కడ ఏదైనా రెండు అగరత్తులు కనుక వెలిగిస్తే అప్పుడు కాస్త ఈ వాసన కాస్త పోద్ది. అదే ప్రకారంగా మనలో ఉన్నటువంటి అజ్ఞాన వాసనలు, దుర్వాసనలు అవి కనుక పోవాలంటే జ్ఞాన వాసనలు, ఆత్మజ్ఞాన వాసనలు వాటిని కాస్త వెలిగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజమైనటువంటి ఆ మనశ్శుద్ధికి ఈ జ్ఞానమే ప్రధానమైనటువంటిది. మిగతావేవీ కూడా ఈ దేహాత్మ బుద్ధిని దూరం చేయలేవు. దేహాత్మ బుద్ధి అంటే నేనే దేహాన్ని అనుకునేటువంటి బుద్ధి, ఆత్మనైనటువంటి నేను దేహాన్ని అనుకునేటువంటి బుద్ధి. కాబట్టి దీన్ని దూరం చేయాలంటే కేవలం జ్ఞానం మాత్రమే, ఆత్మజ్ఞానం మాత్రమే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక శుచిని గురించి చెప్పాల్సింది ఎవరు? ఇంతకుముందు శ్లోకంలో కూడా శుచి వచ్చింది. ఆ శుచి ఏమిటనంటే మనసుకు సంబంధించింది. మరి మామూలు శుచిని గురించి కానీ చెప్పాలంటే ఎవరు చెప్పాలి అనేటువంటి విషయాన్ని తర్వాత చెప్తున్నారు. దీనికి సంబంధించింది కనుకనే అలా చెప్పడం జరిగింది. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.